విశేషమైనటువంటి పాత్రను నిర్వహిస్తాయి. ది బుక్ ఆఫ్ లైఫ్ అని విదేశీ స్పిరిచువలిస్ట్స్ ఆ మాట వాడొచ్చో వాడకూడదు నాకు తెలియదు. ఇంచేటంటే ఆధ్యాత్మికవేత్తలలో దేశము విదేశము అనేటువంటి తేడా ఉండదు, కానీ మన భాష కాకుండా మన భాషేతర వాళ్ళు అనుకున్నాం వాళ్ళు దేన్నోతే ద బుక్ ఆఫ్ లైఫ్ అంటారు, మనము దేన్నోతే చిత్రగుప్తుడు యొక్క సాంకేతికమైనటువంటి యమధర్మరాజు దగ్గర ఉండేటటువంటి పుస్తకము అని అంటూ ఉంటాము. ఆ మూడు పుస్తకాలే రామాయణము, మహాభారతము, భాగవతము. మనము ఉచ్చారణ చేసినటువంటి ప్రతి మాట, మనము ఊహించిన ప్రతి ఆలోచన రెండింటికి చాలాసార్లు పొంతనుండదు. ఇది కాకుండా మనలో వచ్చినటువంటి భావావేశాలు ఈ మూడు వేరు వేరుగా అంకితమవుతాయి. మానవ జాతిలో పుట్టిన పుట్టబోయే ఇదివరకు పుట్టిన వారి యొక్క ప్రతి వాళ్ల జీవిత చరిత్ర ఈ రామాయణ మహాభారత భాగవతాలలో ఉన్నది. అందుకు ఆ పుస్తకాలకు అంత విలువ. కళ్ళు మూసుకుని మీరు ధ్యాన స్థితిలోకి వెళ్లి మీ లోపల ఉన్నటువంటి అచేతనమైనటువంటి మస్తిష్కం, దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటాం, వెళ్ళకల్లే. ఈ బుక్స్ అవి, అందుకని వాటికి అంత విలువ ఉంది. కానీ దీనికి కావలసినటువంటి కీ రెండు చోట్ల మాత్రమే నాకు తెలిసినంత వరకు లభిస్తోంది. నాది చాలా సూపర్ఫిషియల్ నాలెడ్జ్. ఒకటి ఆదిత్య హృదయము, రెండు భగవద్గీత. రామాయణం యొక్క కీ ఆదిత్య హృదయంలోను, మహాభారతం యొక్క కీ భగవద్గీతలోనూ ఉంది. దీన్ని చాలా మిల్లిమిల్లిగా అర్థం చేసుకోండి. ఏ స్థితిలో ఉంది? ఆ స్థితిలో ఉంటేనే అది అర్థమవుతాయి, లేకపోతే అవి మీకు అర్థం కావు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేస్తాయి. ప్రతి సాధకుడికి పారాయణ చేయమన్నది ఎందుకు? ప్రతి సాధకుడికి వాడి బుక్ ఆఫ్ లైఫ్ రామాయణం, సాధకుడికి మాత్రమే. దాన్ని అండర్లైన్ చేసుకుని ఎవరు చదివితే వాళ్ళకి అది ఉపయోగపడదు, సాధకుడికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ క్లీమ్ అనేటటువంటి శబ్దము మొదటి తాళంచేవి. మూడు పుస్తకాలు చెప్పాను కదా, రామాయణము, మహాభారతము, మహాభాగవతము. స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి తాళంచేవులవి. గురువులు 5000 సంవత్సరాల కిందట వాళ్ళు చేసినటువంటి ప్రతిజ్ఞను ఈనాడు ఏం చేస్తున్నారు? నిలబెట్టుకుంటున్నారు. బ్లావెట్స్కి రాస్తుంది 21వ శతాబ్దపు మొదలు కాకముందు 20వ శతాబ్దపు చివరిన కొంతమంది వ్యక్తులు వచ్చి ఈ తాళంచెవిని మీకు అందజేస్తారు. చేత ఇక్కడ మాత్రమే అందజేయబడుతోంది అనుకోకండి, నేను పుస్తకాలు చదివే చెప్తున్నాను, లేకపోతే నాకు తెలిసేది కాదని చేత పుస్తకం రాసినోడు ఇంకా ముందు చెప్పాడు. నేను తెలుగులో చెప్తున్నాను కనుక మీకు ఇంగ్లీష్ పుస్తకాలు చదివే అలవాటు లేదు, నా అదృష్టం అది. లేకపోతే మీరు నాకు చెప్తురేమో. అంచేత ప్రశ్న ఎవరు ఎవరికి చెప్తున్నారని కాదు, ఇది ఒక భవిష్యవాణి ఉన్నది 5000 సంవత్సరాల కిందటే. ఆ తాళంచెవి ఈనాడు పరిపూర్ణంగా సమాజానికి అందజేయబడుతుంది. దానికి నేను కొంతమంది వ్యక్తుల్ని బాధ్యత తీసుకుని నేను చెప్పినటువంటి ఈ విషయాలు తెలుగు ఇంగ్లీషు భాషలలో, వీలోట హిందీ భాషలో కూడా అందజేసేటటువంటి బాధ్యత బిఫోర్ 21వ సెంచరీ అందజేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నంలోని భాగమే ఈ క్లాసులే. అంచేత ఈ ప్రతి క్లాసు ఎంత ఇంపార్టెంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మరి ప్రతి క్లాస్కి మీరు రాగలరా రాలేరా? నేను చేయలేను దానికి. ఏం చేస్తాం, ఎక్స్ట్రా క్లాస్ పడతాడు టీచర్ సిలబస్ పూర్తి చేయడానికి పరీక్ష ముందు రోజుల్లో. అసలు 10 to 4 మేము వచ్చేవాళ్ళం కాదు మాస్టర్, ఇంకా ఎక్స్ట్రా క్లాస్ అంటే మేము ఎందుకు వస్తామంటే మనం చేయగలిగేది ఏం లేదు. అప్పుడే ఎందుకు పనికిరానటువంటి పిచ్చి పిచ్చి బాధ్యతలు ఎత్తి మీద తీసుకుని అవకాశాన్ని జారవిచ్చుకున్నటువంటి వ్యక్తులు నాకు తెలుస్తున్నారు. ఇది ఎందుకు అంత తీవ్రంగా మందలిస్తున్నానంటే, మందలించే బాధ్యత కూడా గురువు అనేటటువంటి మీరు ఎవరికైతే పేరు పెట్టుకున్నారో వాడిది. మీరు ఆ పేరు పెట్టకుండా ఉంటే బాగుండేది. మరి పేరు పెట్టారు కదా, మరి ఆ వేషం వేయాలి కరెక్ట్ గా, రోల్ కరెక్ట్ గా ప్లే చేయాలి. అంతేత ఆ పిచ్చి భావన, మీరేదో బాధ్యతల వల్ల రాలేకపోయాం అనేటటువంటి నటన మానేయండి. మీరు ఎందుకు రాలేకపోతున్నారంటే మీకు ఇష్టం లేదు కనుక. చాలా స్పష్టంగా దాన్ని అర్థం చేసుకోండి. ఇంకా వంకలు ఏం పెట్టకండి. మీరు రాలేకపోయారు వద్దాం అనుకున్నాను మాస్టారు, నటించకండి. వద్దాం అనుకోలేదు మీరు. ఎందుకు అంత తీవ్రంగా చెప్తున్నానంటే, వద్దాం అనుకుంటే ఆ దైవీ శక్తి కావాల్సినటువంటి పరిస్థితులు మీకు ఖచ్చితంగా కలగజేస్తుంది. నాకు చాలా మంది వచ్చి చెప్పారు మాస్టర్ అసలు నేను వద్దాం అనుకోలేదు, కానీ అదేంటో తమాషాగా పరిస్థితులు అనుకునించి వచ్చాయి. మరి కొంతమందికి అనుకూలించినటువంటి పరిస్థితులు మిగతా వాళ్ళకి అనుకూలించలేదు అంటే అర్థం ఏంటంటే దైవశక్తి అనుకూలించడం కాదు. అక్కడ మీకు ఇష్టం, మీకు ఇష్టం లేకపోతే అవడే ఏమీ చేయలేదు. శ్రీకృష్ణుడిని కూడా, శ్రీకృష్ణుడు లాంటి వ్యక్తి కూడా అర్జునుడు ఏమీ చేయలేడు, అదే చేసి కర్మకుడిని ఇష్టం. కానీ రిపీటెడ్ గా ఈ భావన అర్థం చేసుకోండి నేను చెప్తున్నటువంటిది. ఈ తాళం చెవులు మళ్లీ అందించబడతాయో బలమో నాకు తెలియదు, ఐడియా లేదు. ఎందుకంటే గురువులు తిక్క మనుషులు, వాళ్ళని అసలు మనం ఎప్పుడూ నమ్మలేం, చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఇప్పుడైనా ఏమన్నా ఇంకేమీ అసలు ఆజన్మంతా మీతో ఉంటానంటారు, రెండు నిమిషాలు అన్నానా అంటారు. ఆ రెండు వాళ్ళే అంటారు, ఏం చేస్తాం, కొంత తిక భరించాలి వాళ్ళది. అంచేత నా భయం ఏం లేదు, ఈ తాళం చేయను అందజేస్తూ ఆపవచ్చు వాళ్ళు. కానీ ఆపటానికి కారణం వాళ్ళ తిక్క అని నేనంటున్నాను, మీకు తిక్క అనిపిస్తుంది, కానీ మీ బిహేవియరే కారణం అవుతుంది, జాగ్రత్త. దాన్ని తిక్క అన్నది మీ యొక్క ప్రవర్తన. భౌతిక ప్రవర్తనకి గురువులు ప్రాముఖ్యత ఇవ్వరు, అది గుర్తుంచుకోండి. భౌతికంగా మీరు వచ్చారా లేదా ఇక్కడికి ఇంపార్టెంట్ తీయిపోతుంది, నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏమో ఒకరోజు తర్వాత ఉంటారు, అంతేగా జరిగింది. అంటే మీరు క్లాస్కి ఇక్కడికి వచ్చారా లేదా అనేది అసలు అలాంటి పిచ్చి పిచ్చి నేను అందరూ వచ్చానంటే నాకు చాలా ఇబ్బంది, ఎక్కడికితో వస్తామని. అంచేత ఆ అవగాహన చూసుకోండి. ఇక్కడ చెప్పినటువంటి విషయాలు కనీసం రెండో రోజు మీకు జరుగుతున్నాయి లేదా అది చాలా ఇంపార్టెంట్. టైం ఈజ్ ఇంపార్టెంట్. పరీక్ష April 10th నుండి అని చెప్పి ఎక్స్ట్రా క్లాసులు పెడుతున్నాం. మీరు April 10th తర్వాత క్యాసెట్ విన్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడుతుంది. ఉపయోగపడదని నేను చెప్పడం లేదు, ఈ పరీక్షలకు ఉపయోగపడుతుంది. కొంచెం ఆ అవగాహన చేసుకోండి. ఎంత అద్భుతమైనటువంటి కాల ప్రవాహంలో మీరు మీ ఉద్దేశ ప్రకారం యాక్సిడెంటల్ గా ఉన్నారు. యాక్సిడెంటల్ గా ఏం లేదు, అనేక జన్మల యొక్క ఆధ్యాత్మిక పరిణతి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. దాంతో రామాయణము మహాభారతము భాగవతము ఉన్నటువంటి ఈ తాళం చేయని మీకు ఇంత సులభంగా దొరకవు. దొరికింది మీరు ఉప్పకుండా తర్వాత ఎప్పుడో చేస్తామని నేను చాలాసార్లు అలా చూశాను. తాళం చేయబోతుంది, మళ్ళీ మీరు తాళం చేయి గట్టి చేసుకోండి. ఇంకంటే తాళం చేయి పుస్తకాలే లేదు, పుస్తకాలు ఎలా చదవాలి అనేటువంటి మనోభూమిలో ఉంది. దాన్నే బుక్ ఆఫ్ లైఫ్, చిత్రగుప్తుడు యొక్క చిట్ట. మరి ఇంతమంది యొక్క సాధకుల యొక్క జీవిత చరిత్ర అందులో ఉన్నదా? నాడీ గ్రంథాలు కనుక గురించి మీకు తెలిస్తే మీకు అర్థమవుతుంది. కేవలము 249 హారోస్కోప్స్ ఉంటాయి అందులో, అంతే. ఎందుకంటే ఎక్కువ ఉండవు. కానీ మీ కుటుంబము, మీ తాత తల్లి పేరు, మీరు పేరేంటో, మీ ముందు పేరేంటో, మీ వెనకాతల పేరేంటో, మీరు ఏ రోజు వస్తున్నారో, ఎందుకు వచ్చారో, రేపు మీకు ఏం జరగబోతుందో అందులో రాయగలిగినప్పుడు సాధకుల జీవిత చరిత్ర మూడు మహాగ్రంథాల్లో రాసి లక్షల లక్షల శ్లోకాలు ఉన్నాయి అందులో. మాట వచ్చింది కనుక దీన్ని కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, భాగవతంలో కానీ, వేదాలలో కానీ ఏది నాశనం అనేది ప్రతి మంత్రము ఈనాడు మీకు లభిస్తుంది. ఎక్కడా మీరు ఓపెన్ చేయండి. అందుకే ఈ కంప్యూటరైజ్ సిస్టమ్ ఆ యోగ విద్య యొక్క అనేక రహస్యాలను మీకు అర్థమయ్యేట్టు చేస్తుంది. వెబ్ పేజీలో మొదటి పేజీ ఉంటుంది, దాంట్లో అనేక చోట్ల కొన్ని కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి. కంప్యూటర్ గురించి తెలిసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది, లేకపోతే మీరు పాయింట్ అర్థం చేసుకుంటే చాలు. ఉన్నది ఒక పేజీ మీ ముందు, కానీ అందులో ఉన్నటువంటి సెన్సిటివ్ పాయింట్స్ ని నొక్కుంటూ పోతూ ఉంటే, తెచ్చుకుంటూ పోతూ ఉంటుంది. విశాలమైనటువంటి గ్రంథం ఓపెన్ అవుతుంది. కానీ పైకి కనిపించేదంతా 20 లేని 30 నెలలు. మీకు పైకి కనిపించే 20 లేని 30 నెలలు రామాయణంలో కానీ పోలేదేది, నాశనం అయిపోలేదు. మీరు అదేం గంభారు పడిపోకండి. ఆ సెన్సిటివ్ పాయింట్స్ నొక్కితే తెచ్చుకుంటాయి అవి. దానికి క్లీన్ అనేది ఒక సెన్సిటివ్ పాయింట్, ఒక కర్సర్ అనుకోవచ్చు. క్లీన్ ఎన్నద్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. రామాయణము, మహాభారతము, భగవద్గీత వీటిలో ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకునేటటువంటి ఒక బిందువు మీరు పట్టుకోగలిగితే అంతకంటే అదృష్టం ఉంది. అంతకంటే గొప్పదైనటువంటి విషయం మీకు ఏదైనా జీవితంలో లభించగలదా? క్లీన్ అది చేస్తుంది. కానీ క్లీన్ అంటాం కాదు, క్లీన్ అన్న తర్వాత జరుగుతుంది. కరసర్ అక్కడ పెట్టి నొక్కుతాం, నొక్కేక కరసర్ ఉండదు అక్కడ, ఏమవుతుంది తెలుసుకుంటుంది. అంతే క్లీన్ దగ్గర ఆగిపోతున్నారు మీరు. క్లీన్ లైన్ అయిపోయిందండి, కానీ క్లీన్ ముందు అంతవరకు తీసుకెళ్లాలి కదా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు క్లీన్ అని ఉచ్చారణ చేద్దాం అనుకున్నాక నేను క్లీన్ అంటాను. ఆ సంకల్పము లేకుండా క్లీన్ అనగలనా? కానీ ఆ సంకల్పం వచ్చి ఆకు క్లీన్ అనేటువంటి శబ్దం ఉచ్చారణ చేయకుండా ఆగ్గాను. క్లీన్ శబ్దం అనుకున్నాను, ఈ లోపల ఇంకో పాయింట్ వచ్చింది, క్లీన్ అనే శబ్దాన్ని ఆపని మీతో మాట్లాడుతూ ఒక్కసారి మాట్లాడటం మానేయచ్చు. ఇది క్లీన్ యొక్క బ్రహ్మస్థితి. ఇంకా రాలే కానీ పరిపూర్ణమైనటువంటి రూపం దాల్సింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇచ్చారనే ఇచ్చారని చేద్దాం అనుకుంటున్నా. అలా అంటే ఏదైందన్నమాట, అది నేను ఉచ్చారణ చేద్దాం అనుకుంటే వచ్చేస్తుంది, చేద్దాం అనుకోకపోతే అది రాదు, మరి ఇంకోటి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది. ఆ సమత్వ స్థితి ఉంది, ఆ చేతనత్వము, విశాలమైనటువంటి ఆ చేతనత్వం నుంచి నీ యొక్క పదాలు ఉద్భవిస్తున్నాయి, నా యొక్క పదాలు ఉద్భవిస్తున్నాయి, నీ శరీరాలు ఉద్భవిస్తున్నాయి, మన శరీరాలైనా ఈ సంపూర్ణ సరాసరి జగత్తు ఉద్భవిస్తుంది అందులోంచి. కానీ ఇంకా అనేశ అనగానే అది ఒక స్థితికి వస్తుంది. చిన్న స్థితి కావచ్చు, పెద్ద స్థితి కావచ్చు, చాలా విశాలమైనటువంటి స్థితి కావచ్చు. క్లీన్ 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 విష్ణు స్థితి, ఆ శబ్దం యొక్క ఎక్కడి నుంచి వచ్చినది? మళ్ళా ఆ చేతనత్వం నుంచి. బ్రహ్మ అక్కడి నుంచి వచ్చింది, కానీ బ్రహ్మ అనేటువంటి స్థితి అంటే రూపము దాల్చిన స్థితి. క్లీన్ రూపము దాల్చిన స్థితి. ఎంతసేపు దాల్చి ఉంటుంది? ఎంతసేపు ఉచ్చారణ చేయగలదు మీరు? శ్వాస ఉన్నంత వరకు. తర్వాత ఖచ్చితంగా లయం అవుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇది గురుస్థితి అంటే అది. గురు శరీరధారి కాదు అని నేను మీతో రిపీటెడ్ గా చెప్పేది ఎందుకు? కానీ ఈ గురువు ఏం చేస్తాడు, అది ఏం చేస్తాడు, దానికి ఒక విశేషమైనటువంటి వ్యక్తికి మీకు కృతజ్ఞత చూపించకుండా చూపించకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మిమ్మల్ని దారి చూపించగలిగేది, మిమ్మల్ని గమనంలో పెట్టగలిగేది, మీకు దిశానిర్దేశం ఇవ్వగలిగేది, మీ జీవితాలను పరిపూర్ణంగా మార్చివేయగలిగేది ఆ నేనే. వాహిగురు ఏం చేయలేదు, చేయగలిగితే చేసేసింది పాటికి, మీరు చేసుకోవాలి. అందుకే ఆరో అధ్యాయం రిపీటెడ్ గా ఖండపాఠం ఉంటున్నాను. మీరు ఖండపాఠండి, దాన్ని చదవండి రిపీటెడ్ గా. భౌతిక జగత్తులో ఎలా జీవాలో చెప్తుంది. ఆత్మన్యో ఉద్ధరేత్, మిమ్మల్ని మీరు ఉద్ధారణ చేసుకోవాలి తప్ప ఎవ్వరూ మిమ్మల్ని ఉద్ధరించలేదు, ఎవరు ఉద్ధరించలేడు. మీరేం చెప్తారు, నాకు ఆ బాధ ఉంది మాస్తారు, నాకు ఈ బాధ ఉంది మాస్తారు, నాకు వయసు అయిపోయింది మాస్తారు, నేను పెద్దవాళ్ళు మాస్తారు. మీతో సంబంధం ఏంది? ఆ చేతనత్వం నుంచి నేను మాట్లాడుతుంటే మీ శరీరాల నుంచి ఎవరు మాట్లాడాడు? మీకు అవగాహన అయితే అసలు ఆ ప్రశ్నే రాదు, ఆ బాధనే రావు. ఆ బాధ ఎక్కడ ఉంటుంది మీకు? ఎక్కడున్నా గురు బ్రహ్మస్థితి ఉంటుంది. నాకు బాధ ఉంది అనే మాట మీరు ఎక్కడి నుంచి చెప్పగలిగారు? బ్రహ్మ అది ముందు ఆ మాట అనాలి అనే భావం రాకుండా మీరు నాకు బాధ ఉంది అని మాట చెప్పగలరా? అది చెప్పగలిగారంటే ముందు మీకు ఆ బ్రహ్మస్థితి ఉంది. ఏ పదాలతో చెప్పాలో తెలుసు కదా, విష్ణు స్థితి ఉంది. చెప్పి జరిగి ఎంతసేపట్లో చెప్పాలో తెలుసు కదా, యవస్థితి ఉంది. ఆ గురువుని పట్టుకోండి. రకరకాలైనటువంటి ఈ విన్యాసంలో ఏం జరిగింది? ఆ చేతనత్వంలోకి మీరు దూరకానికి చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది క్లీన్ బీజ సాధన. ఇది మీరు ఏ పని చేస్తున్నా గమనించుకోండి. ఈ గమనించటం ఎలా ఏమవుతుందో అది అర్థం చేసుకోండి. మీరు ఈ రామాయణ మహాభారతాలలో చిత్ర విచిత్రమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులు మనకి పారిశుద్ధ్యతూ ఉంటారు. అది బాహ్య జగత్తులు ఉన్నటువంటివి కాదు, ఈ మానసిక స్థితిలో లభించేటువంటి శక్తులు ప్రతిసారి లభిస్తాయి. దాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో వేరే విషయం. మంచిది ఉపయోగించుకుంటారా చెడుకు ఉపయోగించుకుంటా అనే నిర్ణయం ఎప్పుడో వ్యక్తికి ఉంది. అక్కడ గ్రూప్ చాలా అవసరం. సంఘీభావంతో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో చూడండి. బట్టలు ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో, ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఎంత ఫ్రీగా ఉంటాం, పది మందిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం. అందుకని గ్రూప్ సాధన చాలా అవసరం. ఏకాంతంగా ఒక్కళ్ళు చేసుకోకండి, గ్రూప్ గా చేసుకోండి. ఇక్కడి నుంచి విడిపోయాక కూడా నేను రిపీట్ చెడుగా చెప్తున్నాను, 27 మందిని కనుక మీరు కరెక్ట్ గా ఎంచుకోగలిగితే సాధన, ఈ సాధనలో అనేక అద్భుతాలు మీకు జరుగుతాయి. కొన్ని అద్భుతాల గురించి చెప్పేటటువంటి హక్కు ఉంది కనుక చెప్తున్నాను. రెండు రకాలైనటువంటి విశేషమైనటువంటి, ఇంగ్లీష్ లో అయితే టెంపుల్స్ అని అన్నాడు, దాన్ని నేను మందిరాలని అన్నాను, కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ద టెంపుల్ బ్యూటిఫుల్, వాళ్ళు యూజ్ చేసినటువంటి పదం అది. ఇంకోటి ద టెంపుల్స్ ఫర్ హెల్త్, ఆరోగ్యం కోసము అన్నం కోసము. ఈనాడు జ్యోతి క్లినిక్స్ పేరుతో తెలియబడుతున్నటువంటి అన్నీ కూడా గురువుల యొక్క కోరిక యొక్క అతి క్షుద్రమైనటువంటి ప్రతిరూపాలు. యాజ్లో గురువుల యొక్క వేపు నుంచి ఆ మోటివేషన్ ఇస్తూ ఉంటే బాహ్య జగతులు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జ్యోతి క్లినిక్స్, జ్యోతి పార్లర్స్, గురువుల కోరికలు. కానీ ఏంటి బ్యూటిఫుల్ గా ఉండాలి? సమస్తం ఏదో ఇచ్చేది ఏదైనా కూడా సంతులనలో ఉంటే అందంగా ఉంటుంది. బ్యూటీ యొక్క మొదటి లక్షణం అది. మనకి 3 శరీరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. జాగ్రత్త అవస్థ మనకి తెలుసు, తెలుసని అనుకుంటున్నాం. భగవంతుడికి తెలియాలి మనం మెలకుగా ఉన్నాం లేదో. నేను ఈరోజు కాలేజీకి వెళ్తున్నప్పుడు నిద్రపోతున్నటువంటి వ్యక్తుల్ని బలం చూస్తాను రోడ్డు మీద నడుస్తూ. చాలా జాగ్రత్తగా గమనిస్తే మీరు ఇప్పటి నుంచే రోడ్డు మీద నడుస్తున్నానని గమనించండి. ఎవడు మెలకుగా లేడు, ఎవడు లోకాల్లో అడుగుతుంది. మీరు మీ లోకాల్లో నడవటం లేదా చూసుకోండి. చాలా సార్లు రోడ్డు మీద నడుస్తూ మెలకుగా ఉన్నారని నేను అనుకోను. ఇవాళ పొద్దున్న ఎదురుకుండా బస్సు వస్తుంది, కుటుంబం రోడ్డు క్రాస్ చేస్తుంది. ఎదురుకుండా బస్సు వస్తుందని చూసి క్రాస్ చేస్తున్నారు తప్ప వెనకాల నుంచి నేను వస్తున్నానని చూడటం లేదండి. నేను మెలకుగా ఉన్నాను, ఎక్కడ సార్ తలపెట్టి వెనక చూడొచ్చు కదా. రోడ్డు క్రాస్ చేస్తున్నారు, గుంటూరు రోడ్లు. ఎంతమంది బతుకున్నారంటే నిజంగా డ్రైవర్స్ యొక్క గొప్పతనం అది. నీసంగా చూడతాం కానీ నేను జాగ్రత్త వ్యవస్థలో కూడా మనం యాక్టివ్గా ఉన్నాము. ఎందుకంటే లక్ష్యహీనమైనటువంటి బతికినా ఏంటి లక్ష్యం చెప్పండి? నేటికి ఎందుకు జీవిస్తున్నాను? తింటాం, పడుకోవటం, సినిమాలు చూడటం, ఏసీ ఉండటం, రెండు కార్లు తిరగటం, పట్టు చీరలు కట్టుకోవటం, లేకపోతే సఫారీ డ్రెస్సులు, సూట్లు, తైలు. ఎండాకాలంలో పాపం కర్మ సూట్ వేసుకోవాలి. పెళ్లిపడి కనిపిస్తూ ఉంటాం ఎండాకాలంలో. బలం ఆనందం ఉంటుంది వాళ్ళకంటే నేను సుఖంగా ఉన్నాను కదా. ఎందుకు సూట్ వేస్తారని అది ఇది సూట్ వేసుకుంటే కానీ పెళ్లిపడి కాడే నేను. అంటే ఎంత కళ్ళు మూసుకుని మనం బతుకుతున్నాము. అందుకే చెప్పేది కుటుంబ వాళ్ళకి బుద్ధి ఉండదు, పెడుకున్న వాళ్ళకి బుద్ధి ఉండదు. కానీ పంటలు కానీ మాత్రం బుద్ధి లేదని పెడతారు. నేను సూట్ వేసుకున్నాను ఎలాగా తొందరగా నీళ్ళు చేసి పిండి తింటు. అయితే ఎంత మనం మెలకుగా ఉన్నాము, మన బతుకులు ఎంత మంచిగా ఉన్నాయి. ఇంకొక ఏది సుఖం లేదో మనకు తెలిసి ఆ సుఖంగా జీవించలేనటువంటి దుస్థితిని ఏమంటాను? హాయిగా పనిచేసిన టైం కొండగా వేసిన పెళ్లి కూడా కూర్చోవచ్చు కదా. ఘనం కలగొద్దు పండి పెళ్లి మద్రాసు రూపంలో ఏంటిస్తుంది. ఎండాకాలంలో మేము చూసేటువంటి ఫార్స్ అదే ఫార్స్ మెడికల్ రిప్రజెంటేటివ్ తీసుకుని వస్తుంది. లాయర్స్ ఎందుకు నల్లకోటి పెట్టుకుని వెళ్ళాలి, నల్ల ఇది కట్టుకుని వెళ్ళొచ్చు కదా. నలుపు రంగుకి అంత ప్రాముఖ్యత ఉంటే నాకు తెలియదు.
అందులో ఏదైనా పెద్ద అంతరాధ్యంలో మేధావులు ఏదైనా అంటే చెప్పొచ్చు నాకు. ఇది మన బుద్ధితనం, ధృతరాష్ట్రత్వం, ధాతరాష్ట్రత్వం, దాన్ని ఎదురించిన వచ్చిన కర్మ అది. అందరం బాధపడుతూనే ఉంటాం కానీ ఎవడో నాకంటే బుద్ధితనమేగా ఇది నిలుకుగా ఉన్నా. అయితే మీకు ముళ్ళు గుర్తుకుంటే భరించండి చూస్తాను నేను పారవకుండా. జాగ్రత్త అవస్థలోనే మనం నిలుకోగలము. ఆ నిలుకుగా ఉండేటువంటి స్థితి క్లీన్ సాధన చూస్తే కానీ మీకు తెలియదు. నిలుకోగలేం మనం. మనం ఎలా జీవిస్తున్నాం అంటే ఎటు వాడు ఎటు చేస్తే అటు జీవిస్తున్నాం. మీకు చాలా సార్లు మీకు అవగాహన ఇస్తాను నేను. ఇతరులు మనం ఏమీ అడగకపోతే, మన పిల్లవాడికి ఉద్యోగం దొరకకపోయినా పర్వాలేదు, మన కూతురికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు అని నన్ను ఖచ్చితంగా చెప్పగలను నేను. పక్క వాళ్ళు పిలుస్తారు కనుక గొడవ. మౌంటైన్ కోసం నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, మాస్టారు చుట్టుపక్కల వాళ్ళు బాధ పెట్టిస్తున్నారు మాస్టారు, మా అమ్మాయి పెళ్లిగా వారికి బాధ అని చెప్పేవాడు నాకు. సత్యం ఎప్పుడు బయటపడుతుంది, సత్యం ఎప్పుడు బయటపడుతుంది మాటల్లో. మెలకుగా ఉన్నావాళ్ళు మనం మెలకుగా ఉన్నాం అనేటువంటి మీ భ్రాంతిని నేను ఇవాళ కడిగేయగలిగితే చాలు. లేదు మీరు మెలకుగా లేదు. గమ్యం ఉన్నటువంటి వాడికి, లక్ష్యం ఉన్నటువంటి వాడికి బాహ్య జగత్తు ఏమనుకున్నా పట్టించుకోడు. గాంధీ ఏం పట్టించుకున్నాడు? గాంధీకి ఏం మనోజనం? కేవలము ఒక అభిమానము, ఒక లక్ష్యము. ఫస్ట్ క్లాస్ టికెట్ నేను కొనుక్కున్నాను, నేను ఫస్ట్ క్లాస్ లో ప్రయాణింపనివ్వగా. లా ఏం చెప్తుంది? ఆల్ఆర్ వన్ లాయర్ ఆయన చదువుకున్నాడు, అది చదివాడది, అది పట్టుకున్నాడు. దాన్ని నేను ఎదురుస్తానన్నాడు. గెలిచాడు. ఎవరు సహాయపడ్డాడు? ఎవరి సహాయం ఉందని వెళ్ళాడు? మనం కూడా అలాంటి ప్రయత్నం చేయబోతున్నాం. మనం కూడా గాంధీ గారి లాంటి వాళ్ళ యొక్క శిష్యులే కనుక. అయితే గాంధీకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి అనేక ఆధ్యాత్మిక సంస్థలకి చాలా డైరెక్ట్ ఉంటుంది. క్రియాయోగ దీక్ష తీసుకున్నాడు ఆయన థియాసఫిస్ట్ గాంధీ. ఆ విషయాలు చాలా మంది తెలియదు. గాంధీ చేసినటువంటి అనేక ఏమంటారు సత్యాగ్రహ నియమం, సత్యాగ్రహ నియమం ఆయన చేసింది. ప్రతి అన్నీ కూడా థియోసాఫికల్ బ్యాక్గ్రౌండ్ లో వస్తున్నాయి. మీకు థియాసఫీ తెలిస్తే తెలుసుంటాయి. ఆయన చేసిన ఉప్పు సత్యాగ్రహం కానీ ఆయన చేసుకునేటువంటి ఆ ఫాస్ ఏంటది, ఎట్లా కలకత్తా దగ్గరికి వెళ్తాడు, అండర్స్టైడ్ చేస్తాడు చివరిలో ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ ఇచ్చాక, ఇదంతా కూడా ఫిలాసఫికల్ లిటరేచర్ జ్ఞానం ఉన్నవాడు చేసేదే తప్ప మిగతా వాళ్ళు చేయడం. మరి ఇంకా దాని నుంచి చాలా దగ్గర వ్యక్తి దేశం పెట్టుకుంటాను, నేను అమెరికా ఇండియాలో వెళ్తాను అన్నాడు. దాని మీద అన్నాడు పో అన్నాడు. సత్యమైతే ఒప్పుకుంది దాన్ని, అడుగేసి ఒప్పుకుంటుంది. దాని మీద మనకి అది మెలకుగా ఉండటం అంటే లక్ష్యం కనుక ఉంటే, లక్ష్యం అంటే దేశ పెట్టుకునే దాని ఉంటుంది జీవితం. నేను చాలాసార్లు చెప్పాను కదా, నంది తొండలో కరెంటు పోతే బాధపడేవాళ్ళు మెగా స్టార్ సినిమా కోసం లైన్లో నిల్చుని టికెట్ సంపాదించిన 3 గంటల సేపు మ్యాచ్ వెళ్ళి మ్యాచ్లో వాడు కరెంట్ ఉండదు ఎండాకాలంలో ఫోన్ ఆపేస్తాడు. ఆయన మీకేమీ బాధలే, బలం ఆనందంగా సినిమా చూస్తారు. మెడిటేషన్ చేస్తున్నట్టు మాత్రం ఎన్ని సుఖాలు కావాలి మీకు. ఎందుకంటే మెడిటేషన్ చేస్తే నిద్రపోవచ్చు. నిద్రపోయిన పని ఎప్పుడైనా సుఖంగా నిద్రపోతే నాకు అర్థం కాదులే. ఇంకటా క్లీన్ అనేటువంటిది మూడు పుస్తకాలలో సాధకులకి కావలసినటువంటి అనంతమైనటువంటి రాష్ట్రాన్ని ఓపెన్ చేసేటువంటి కావాల్సింది. ఎలా ఓపెన్ చేస్తారు? రామాయణం చదివే ముందు క్లీన్ అనుకోండి, ఆ మానసిక స్థితిలో చదవండి. ఇస్తుంది రామాయణం ఎలా దోహపడుతుంది మీకు. భగవద్గీత ఆ స్థితిలో చదవండి. భౌతిక జీవితంలో మీరు ఎలా జీవించాలో చెప్తుంది. ఎలా జీవించాలో చెప్పేది దానికి వదిలేయండి. అది చెప్తే మిమ్మల్ని ఎలా జీవించాలో, మీరు ఎలా జీవించాలో అనేది దాన్ని శాసించకండి. మీకంటే శక్తి ఉన్నటువంటి వాళ్ళని మీ యొక్క హీన స్థితికి దిగజార్చకండి. మనం భగవంతుని భక్తి పేరుతో ఆ దౌర్భాగ్య స్థితికి దిగజార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన దిగడు మా ప్రయత్నాన్ని మనం చేస్తాం దానికి. ఒకసారి మీరు క్లీన్ అన్నాక నిరంతరము రోజంలో అదే స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేశాక మీ నిత్య జీవితాన్ని ఆ చేత నిత్యాన్ని మార్చనివ్వండి. మీరు మార్చడానికి ప్రయత్నం చేయకండి. మీకు ఇది కావాలా అది కావాలా అడగండి, దానికేం పర్వాలేదు, అడగటాన్ని తప్పలే. అదేలా జరిగిందా లేదా, జరిగితే మీరు చాలా కరెక్ట్ సాధకులు అనుకుని, జరగకపోతే మీ సాధన ఏదో లోపం ఉందనుకోవద్దు మాత్రం అనుకోకండి. అది యాక్టివేట్ అవుతుందా? ఖచ్చితంగా యాక్టివేట్ అవుతుంది. మీకు ఆ సంస్థ ఏమీ అక్కర్లేదు. స్వల్ప నత్యస్య ధర్మస్య త్రాయతో మహతోభయ జగద్గురు యొక్క వాణి అది గ్యారంటీ. అది మీరు కొంచెం ఒకసారి మీరు క్లీన్ అనుకుంటే చాలు, ఆ కండిషన్ మీకు టచ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఏం చేస్తున్నది ఆ యోగభ్రష్ట స్థితి, మళ్ళీ మళ్ళీ ఆ స్థితికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఈసారి నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి రోజు నిరంతరమే మీరు ప్రాక్టీస్ చేయండి, గుర్తు చేసుకోండి. ఇది మీరేమీ కోరరు, ఏమీ అడగరు, మీరేమీ కోరరు. ఏం కోరుతారు? లెట్ థై విల్ బి డన్. కరిష్యే వచనం తవ. రెండో ఒకటే బైబిల్లో చెప్పినటువంటి ఆ వాక్యకి కరిష్యే వచనం తవ అనేటువంటి వాక్య భాష భేదం. నేను చెప్పింది చేస్తానంటాం, నీ ఇష్ట ప్రకారం జరగనీయం అంటానికి ఏంటి తేడా? ఏమీ తేడా లేదు. ఆ దమ్ము కనుక మీరు తీసుకుంటే మీరు మెలకుగా ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఎన్నిసార్లు నేను కథ చెప్పినా ఒకే కథని కావాలని నేను రిపీటెడ్ గా చెప్తాను. ఎందుకంటే కథ పేరు చెప్పగానే మన వాళ్ళ వైద్యత వాళ్ళని పరిగెడుతూ ఎక్కేట విజయవాడలో ఓ పల్లెటూరు వాడు మొత్తం ఒకసారి ట్రైన్ ఎక్కిన తర్వాత తల మీద మూట పెట్టుకుని ఉన్నాడు. పక్కన వాళ్ళు చెప్పారు, నాన్న ఆ పైన అక్కడ పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు, మీకు చదువుకున్న వాళ్ళు మీరు మీ బరువుని ఇతరుల చేత ఎక్కించుకుంటారు. మేము పల్లెటూరు వాళ్ళం, మా బరువుని మేము మోస్తాం, రైలుకి పెట్టాం. నేను వాళ్ళు ఎక్కిన మీద పెట్టి చేస్తున్నాను. మోసుకోండి, మీ బరువుని నేనేం చేసేది, మోసుకోండి. నేనేమీ లేనున్నాడు, మీకు అర్థం కావటండి. అది ఎంత నిశ్చింతత మీకు తీసుకొస్తుందో మీ జీవితాలలో. ఇచ్చేవాళ్ళు మోస్తామండి, పెయిన్ వచ్చాడు ఇంకోడు గదగదగదే నడిచిస్తున్నాడు. ట్రైన్ ఎలాగో స్పీడ్గా వెళ్తాను కూడా నేను కూడా నడిస్తే ట్రైన్లో కంపార్ట్మెంట్లో అతి తెలివి. వాళ్ళని చూసి మనం నవ్వుకుంటున్నాం, కానీ మీ జీవితాల్లో మీరు చేస్తున్నాం నవ్వుకం తప్పి. మీ జీవితాల్లో మీరు అదే చేస్తున్నారు. మీ బరువులు మీరు మోస్తున్నట్టు నటన, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటున్నట్టు నటన, మీరు గదగదగదే పనిచేసేసి మేము సాధన చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. ఆ నటన కనుక ఆపగలిగితే ఆ క్లీన్ ఎక్కడ లయం అవుతుందో ఆ చేతనత్వం మీ జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. అబ్బాయి చేసుకోవటం అదొక మానసిక స్థితి అని చెప్పాను కదా. వెళ్ళి అంత నటన పనిచేసిస్తున్నాం, అత్యేసిస్తున్నాం, బాధపడిపోతున్నాం. వా మా అబ్బాయి నచ్చుతానంటే నేను చూసుకుంటున్నాను. ప్రతి వాడికి వాళ్ళ కొడుకు ఇంజనీర్ అవ్వాలని ఉంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, అందరూ ఇంజనీర్లు అయిపోతే నేను అవ్వాలి అని. ఎవరు అవ్వవలసిన వాడు అవుతాడు. అయ్యాడు అనుకోండి, మాపల పాపం లేకపోతే మా వాడంతే ఉంది, పరీక్ష ముందు రోజు వాడికి జరగచ్చింది, ఏంటో టెంపరేచర్ అని చేత అవ్వలేస్తాడు. లేకపోతే అయిపోయేవాడ మంచిది, నాతోనే వచ్చి చెప్తారు చాలా మంచిది. భావం ఆ నిశ్చింతత ఎంత ఆనందంగా మీరు జీవించవచ్చు. ఈ విషయం అర్థమైంది. ఈ విశాలమైనటువంటి అంతరిక్షంలో సెకండ్కి 18 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూమి మీద ఉన్నాం మనం. సెకండ్కి 18 కిలోమీటర్లు, సెకండ్కి 2000 కిలోమీటర్లు ఎక్స్పాండ్ అవుతుంది ప్రపంచం. ఆ స్పీడ్ నుండి మీరు ఏం పరిగెడతారు? మీరు చేయగలిగేది ఉంది మూర్ఖత్వం కానీ. మరి ఏం జరుగుతుంది? జరుగుతుందో జరగనివ్వండి. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్న దానికి ఆన్సర్ ఉంది. కానీ ఈ ప్రశ్నకి ఆన్సర్ లేదు. ఇంకేంటే మీరు అడిగేటటువంటి ప్రశ్న ఆ జాగ్రత్త స్థితిలో జరుగుతున్నటువంటి స్థితి మనకంటే 48 అంతస్తుల పైనటువంటి అద్భుతమైనటువంటి చేతనత్వం. ఎందుకు పంపన ఎక్కడ కుదురుతుంది? ఫిజిక్స్ అంటే ఏంటో తెలియని వాడిని ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అర్థం చేసుకుంటాను చూసుకోవచ్చు. వాడేమీ కష్టపడాలి వాడు. ప్రస్తుతం మీరు ఏం కష్టపడమన్నా చెప్తున్నాను కదా, ఏమీ కష్టపడకండి, వదిలేయండి మీరు సమర్పణ అని దాన్ని అంటున్నాం. కానీ సమర్పణ చేసి బాధ్యత రహస్యంగా జీవిస్తాము వచ్చిన పెద్ద బాధ అది. ఆ రెండింటికి మధ్య పంటన సయోధ్య ఎలా కలగజేస్తే వీలవుతుందో, ఏం చెప్తే వీలవుతుందో నాకు చేత కావటం లే. బాధ్యత కోరిక రెండు వేరు వేరు. డాక్టర్ని ఉదాహరణగా తీసుకోండి, పేషెంట్ కి మందులు వేస్తాడు, సాయి శక్తిలో నైట్ అండి ప్రయత్నం చేస్తాడు, తగ్గుతుంది, ఓకే తగ్గలేదు. ఎవరైనా డాక్టర్ని బ్లేమ్ చేశారా? ఇక్కడ ఉంటే నీ బాధ్యతలు కూడా. కానీ ప్రయత్నించాక నీ ప్రయత్నం మీరు పరిపూర్ణంగా చేశారా, లేకపోతే గురువు గారు తీసుకుంటారా? మనం ఎంత గొప్పదనో నేను చెప్పాను కదా, నాకు ఇప్పటికీ అనుమానం. ఇప్పుడు మళ్ళీ అడగాలి సైకిల్సు తాళం వేశారు లేదా మనుషులు, ఎందుకంటే గురువు గారు తీసుకుంటారు. అంటే ఇప్పుడు మా గురువు నాకు భక్తి ఉంటే పాప ఆయన భక్తుందా, నేను ఇక్కడ స్పీచ్ మానేసి అక్కడ కాపలా కాయాలి, మీకు టికెట్స్ ఇచ్చి బాబు మీ సైకిల్ జాగ్రత్తగా ఉందా లేదా, మీ జోలు జాగ్రత్తగా ఉందా లేదా. ఆ మానసిక స్థితి నీ బాధ్యత ఇంకోళ్ళ మీద నచ్చటం కాదు, నీ బాధ్యతే కాకుండా పక్క వాళ్ళ బాధ్యత కూడా స్వీకరించటం ఆధ్యాత్మికత. గురువు ఏం చేస్తున్నారు, మీ బాధ్యతలు కూడా వాళ్ళు స్వీకరిస్తున్నారు కదా. ఆ లక్షణం మీలో ప్రాతిభవిస్తే క్లీన్ బీజం మీలో పలకటం మొదలెట్టింది అని అర్థం. అంతేత మీ బాధ్యతలు మానేసి ఇంకోళ్ళ బాధ్యతలు నెత్తి మీద వేసి తిరిగారనుకోండి, మళ్ళీ అది తప్పే. రెండు మీరే చెప్తున్నారు, నేను చేసేది ఏంటి, భగవద్గీతలో ఉన్నటువంటి రహస్యమే అది. పాప అర్జునుడు అడిగి అడిగి అలసిపోయి చేరక నేను చెప్పింది చేస్తానే అన్నాడు, అర్థమే కాదేమో అని నా అనుమానం. ఇకనే ప్రతిసారి ఏమడుగుతాడంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పు కృష్ణ అంటాడు. ఖచ్చితంగా చెప్తాను, నిశ్చయంగా చెప్తాను నేను, రెండు చెప్తాడు. మళ్ళీ అడుగుతాడు ఇది మంచిదా అది మంచిదా అని. చివరికి విసిగొచ్చిపోయి బాబు నువ్వు ఏం చెప్తాడు చేస్తానన్నాడు. చివరికి మీరు ఏదో పరిస్థితికి వస్తారేమో, నేను ఏం చెప్తే అది కాదు. మీరు పడిపోయిన తర్వాత మీది అంటూ సొంతమైనటువంటి ఆలోచన కోరికలు లేని స్థితి డెవలప్ చేసుకోండి. మీకు అంటూ కోరికలు ఉండకూడదు, మీకు అంటూ ఆలోచనలు ఉండకూడదు, అది అర్థం చేసుకోండి. ఆ పాయింట్ అప్పుడు ఏం చేస్తే అది కరెక్టే. మీరు ఒక స్టెప్ తీసుకునే ముందు ఈ ప్రశ్నకి జవాబిచ్చుకోండి, నాకు ఇది బాగుంది కనుక చేస్తున్నానా, ఇది నేను చేయవలసింది కనుక చేస్తున్నానా. నువ్వు ఇష్టపడి చేస్తే తప్పది, బాధ్యత కనుక చేస్తే రైట్. ఒక్కొక్కసారి బాధ్యత నీకు ఇష్టం కావచ్చు, వేరే విషయం దానికి. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ నేను చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. క్లీన్ అనేటటువంటి సాధన రామాయణ మహాభారత భాగవత కథలలో నీ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేయించగలిగితే కరెక్ట్. దాన్ని యాజ్ అబౌ సో బిలియన్ ఏదైనా ఒక కథ తీసుకోండి. ఏ కథను కూడా సాధకుడి యొక్క వ్యక్తిగత జీవితం అందులో కనిపిస్తూ ఉంటుంది. సాధకుడి యొక్క వ్యక్తిగత జీవితం అనేక స్థితులలో దృఢ ధర తీసుకున్నా ఉత్తాన బాధుడు సురుచి సునీతి. ఇంకొక సాధకుడు ముందు ఒక స్థితికి వచ్చేసాడు, వాడు చేసేటటువంటి పనులన్నీ కూడా సురుచిగా ఉంటాయి, అంటే స్టైలిష్గా ఉంటాయి, సభ్యంగా ఉంటాయి, శీలయుజుడుగా ఉంటాయి, అందంగా ఉంటాయి. సునీతి ఉండవచ్చు ఉండకపోవచ్చు, మొరాలిటీ వెనకాతలు ఉందో లేదో మనకు తెలియదు. ఈ సురుచి సునీతిలో సురుచి యొక్క కొడుకు ఉత్తానపాదుడు యొక్క ఊళ్ళో కూర్చుని ఉంటే సునీతి యొక్క కొడుకు ధ్రువుడు నేను కూడా కూర్చుంటాను అంటాడు, నీకు కూర్చునే హక్కు లేదు అంటాడు. నిచేత సిద్ధ సాయి దగ్గర ఏదైనా అవధూతం వలియా, నాకైతే చిన్నమైన గుర్తొస్తాడు, వచ్చిన పద కూడా చిన్నంగా అలాగండి, భావం అర్థమైంది కదా మీకు చాలు. ఆయన కూర్చుని ఉంటాడు, కూర్చుని నిలే అంటాడు, తీసుకుపోతాడు కదా, తెలుసు కదా, ఒక గాడిని తీసుకొస్తాడు. రకరకాలైనటువంటి విన్యాసాలు అతను ఇచ్చేస్తూ ఉంటాడు. అక్కడ సున్నీతి ఉంది కానీ సురుచి లేదు. అలాంటి పని చేస్తే మనకి ఎంత అడ్డట్టుగా ఉంటుందో గురువుని అన్నంటావా? సురుచిపూర్ణమైనటువంటి పని కాదు అది. కానీ సున్నీతిపూర్ణమైనటువంటి పని ఆ సంఘటనే జరిగి ఉండకపోతే మనకి మోరల్ తెలిసి ఉండేది కాదు. ఇంకా ఏం చెప్తాడు, సురుచి యొక్క కొడుకు కూర్చోవచ్చు కానీ సునీతి యొక్క కొడుకు కూర్చోలేదు. ఇంకైతే వాడు ఎప్పుడు వేసి చేసినా చాలుగొట్టినట్టు ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉండదు అది. వాడు చేసిన పని ఎలా ఉంది కానీ ఇప్పుడు మనం చెప్పుకోవడానికి బాగానే ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది, దిస్ ఈజ్ ద మోరల్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్. ఆ సంఘటన అనుకాత ఉన్నటువంటి సునీతి ఇది. గురువు అనేవాడు ఏదైనా సరే నేచర్ ఈ వాల్యూ రైట్, లెమ్మంటే లేచిపోవాలి, కూర్చోమంటే కూర్చో, ఇవంతా మనం చెప్పగలం. కానీ వాడు ఆ పని సురుచిపూర్ణంగా చేశాడనుకోండి, ఆ పని చేయలేడు వాడు. ఇంకొక సునీతి కొడుకు ఉత్తానపాదం యొక్క ఒడిలో కూర్చోలేడు కానీ నారదుడి యొక్క శిష్యత్వం లభిస్తుంది. ఆ భావన ప్రతి సాధకుడి జీవితానికి ఉపయోగపడుతుంది, అందుకే దాన్ని బుక్ ఆఫ్ లైఫ్ అనేది. ఆ కథను మన భారతీయ జీవిత చరిత్రలో మన నరాల్లో జీవించకపోయిందే అది మన యొక్క సాధక స్థితికి అద్భుతమైనటువంటి వరదానం. ఇది మిగతా దేశాలలో కనుక పుట్టి ఉంటే ఈ కథను మనకి తెలిసేవి కాదు, ఈ భావన యొక్క అసౌందర్యం మనకి తట్టి ఉండేది కాదు. కానీ ఇదంతా కూడా మౌనంలో రావాలి. ఖచ్చితంగా అది మౌనం కాదు, అది అర్థం చేసుకోండి. ఇట్ ఈజ్ యువర్ మోటివేటింగ్ ఫోర్స్, మీ జీవితానికి రూపకల్పన చేసింది ఆ మౌనం. ఈ శరీరమే, ఈ శరీరం ఆ మౌనం నుంచి ఆవిర్భవించింది. అందుకని మౌనంలోకి వెళ్ళిపోతే నీకే రోగాలు ఉండవు, గ్యారంటీగా ఉండవు. ఒకవేళ రోగాలు ఉన్నా ఆ రోగాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఉంటాయి ఓ పక్కన అలా దానికి అది గ్యారంటీ నా అనుభవంలో చెప్పాను నేను. రోగ రహిత స్థితి వస్తుందా రాదా దానికి అనేక కారణాలు ఉంటాయి, దాని గురించి మనకి డిస్కషన్ ప్రస్తుతం వద్దు. కానీ క్లీన్ అన్న తర్వాత మీ పళ్ళుకు ఆగేటటువంటి బాధలు మీకు ఉండవు. ఆగాయంటే మనం క్లీన్లోకి వెళ్ళలేదని అర్థం. అంతే ప్రాక్టీస్ చేయండి. అది మౌనం, ఈ శరీరం అనేటువంటి తరంగము ఆ మౌనంలోంచే ఆవిర్భవించింది, ఆ మౌనంలోకే వెళ్ళిపోతుంది. ఆ మౌనంలోకి వెళ్ళినటువంటి వాడికి మృత్యు ఉండదు. స మృత్యుం తరతి, వేదాలు ఘోషిస్తున్నాయి, వాడు మృత్యుని దాటిస్తాడు. శరీరం మృత్యుని దాటుతుందా? శరీరం మృత్యుని దాటదు. ఇవాళ వేసుకున్నటువంటి దుష్టు నేను వేసుకుంటుపోతేంత మాత్రం నేను చచ్చిపోతానా? మీరు శరీరాన్ని పట్టుకుని వెళ్ళాడితే గద్దిలాల్లాగా గురువుని ఏం చేస్తాడు? శరీరంలో గ్యారంటీగా ఉండవు, ఉండని శరీరం కోసం ఆధారైంది. ఇప్పుడు ఈ బట్ట ఏదైనా దానికి పెట్టి చిరిగిపోయింది అనుకోండి, అయ్యో పాపం కొత్తగా ఇవాళ కొన్నాను దుష్టు చిరిగిపోయిందని బాధపడతాను, కానీ నాకేమవుతుంది? ఇంకో దుష్టు వేసుకుంది. ఆ మానసిక స్థితి క్లీన్ లో వస్తుంది. ఎం లభ్య చాతరం లాభం మనీతి నాధికం తతానిటువంటి గ్యారంటీ, గ్యారంటీ రావాలి మీకు, వస్తుంది గ్యారంటీ. మీరు దాని పేరు కలిగింది, దాని నుంచి దూరంగా వెళ్ళిపోయి మా గ్యారంటీ రావటం ఏంటంటే మీరు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. పరస్పరం భావయంత శ్రేయ పరమోక్షద. ఇప్పుడేమంటే ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, మీరు ప్రయత్నించి చూడండి. మీ యొక్క ప్రయత్నాలకి అతని యొక్క ప్రయత్నాలకి చాలా తేడా ఉంటుంది. దానికి ఈయనకి ఇంత తేడా. సుధాముడు ఇచ్చినటువంటి అటుకులకి, శ్రీకృష్ణుడు దానికి రిటర్న్ ఇచ్చినటువంటి దానికి ఎంత తేడా ఉంది? ఆ తేడా మీకు వర్తిస్తుంది. అందుకే చెప్పేది ప్రతి కథ కూడా సాధకుడి జీవితమే. ఇక్కడ సుధాముడు చూసుకోకుండా మీరు చూసుకో, మీరు అటుకులు తప్ప ఏం ఇవ్వగలరు? ఆ అటుకులు కూడా మీరు సంపాదించింది, ఇంటి ఎవడో పండించింది, ఇంకోడు ఎవడో తెచ్చింది. మీరు బిచ్చగలనే, సుధాముడు ఏదో బిచ్చగలు అనుకోకండి. మీరేదో డబ్బు పడేసి కొన్నారు అనుకోకండి, డబ్బుతో బియ్యాలు రావు. వాడేదో ఇస్తున్నాడు డబ్బుతో బియ్యాలు సృష్టించండి చూద్దాం, నిజంగా డబ్బుతో వస్తుందండి. బియ్యం బియ్యంతోనే వస్తుంది, బియ్యమా ధాన్యం ఉండాలి, అగ్రికల్చర్ కాదు. డబ్బుతో బియ్యాన్ని కొనటం లేదు, మీరు ధాన్యాన్ని కొనలేదు, వాడు ఇస్తున్నాడు మీకు, వాడి కర్మ అది. అది అర్థం చేసుకో. అంటే మనం అందరం బిచ్చగాలం కదా, పరమ బిచ్చగాలం. కానీ అది ఇంకోళ్ళని అడిగి తీసుకొచ్చినటువంటి సుధాముడు ఆ ధాన్యాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తే ఆయన చేసేది దాన్ని మనసుకులే చేయగలిగాడు. డబ్బు ఇచ్చి గురువు యొక్క అనుగ్రహం తెచ్చుకోలేరు, మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి దాన్ని. ఏది నాటితే పల్లవిస్తుందో, బీజాన్ని నాటితే తప్ప గురువు యొక్క అనుగ్రహం మీకు దొరకదు. కర్మ 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 నాటాలి, దాన్ని కర్మ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే యాక్టివిటీస్ నాటండి, యాక్టివిటీస్ నాటండి. ఇక సుధాముడు నాటిన పాటు మీరు నాటలేరా? సుధాముడి దగ్గర ఉన్నది ఇప్పుడు దీనికి వెతికితే ఎంత అద్భుతంగా చూపించాడు శ్రీకృష్ణ. ఒక మెతుకు ఉంటే ఆ ఒక్క మెతుకుని సగం చేస్తాడు, సగం చేసి ఇస్తాడు. దానికి రియాక్షన్ వచ్చింది కానీ మీరేం ఇస్తారు? ఏమిస్తున్నా మనం? అసలు ఎప్పుడైనా భగవంతుడికి ఆఫర్ చేసి నీ దయవల్ల నేను తినగలుగుతున్నాను అని ఎప్పుడు గుర్తొస్తుందంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి ఏ డాక్టర్ నయం చేయలేకపోతే అప్పుడు గురువులు భగవంతుడు గుర్తొస్తాడు, నాయన నయం చేయలేదని. ఎప్పుడైనా మనకు ఆ భావం వచ్చిందా? కానీ అహోభావము, ఆ ధన్యత, ఎంత అనంతమైనటువంటి అజస్రమైనటువంటి కరుణ మన మీద ప్రసరిస్తుంది గురువులది. ప్రసరించకపోతే ఇంత హాయిగా కూర్చొని వినగలమా మనం? ఒక పంటినొప్పి వస్తే, ఒక తలనొప్పి వస్తే కూర్చొని ఉండగలరా మీరు ఇక్కడ? మరి వినగలుగుతున్నారంటే ఎవరైనా దాని ఏంటి? మరి అది గుర్తించటమే క్లీన్ సాధన. ఇంతగా ఆ క్లీన్ సాధన యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇది సాధన మాత్రమే కాదు, మన భారత జాతికి గౌరవము అనిపించుకునేటటువంటి అవర్ హెరిటేజ్ అనేటువంటి మూడు పుస్తకాలకి తాళం చెవిగా పనిచేస్తుంది, డిక్షనరీగా పనిచేస్తుంది, డికోడింగ్గా పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుందో కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి మళ్ళా భగవద్గీత మీకు ఉపయోగపడుతుంది. ఆ భగవద్గీత ఎలా ఉపయోగపడుతుందో, భగవద్గీత యొక్క మొదటి అధ్యాయంలోనే సాధన యొక్క మూడు స్థితులను చాలా స్పష్టంగా వివరించి చెప్తాడు. ఆ మూడు స్థితులలోనే ఇప్పుడు మీరున్నారు. ఆ మూడు స్థితులను మీరు అర్థం చేసుకోండి. మొట్టమొదటిది వనవాస స్థితి, లేకపోతే బాలక స్థితి. ఏంటి వనవాసం? రాముడు వనవాసానికి వెళ్తాడు, పాండవులు వనవాసానికి వెళ్తారు. ఈ వనవాస స్థితి ఏమిటి అంటే బాహ్య జగత్తులో ఉన్నటువంటి లౌకికమైనటువంటి సుఖాలని నేను పట్టించుకోవాలి, వదిలేయక్కలే. మీరు ఫ్యాన్ ఉంది కదా అని ఫ్యాన్ వేసుకోం, కారు ఉంది కదా నడిచే వెళ్తాం, ఆ పిచ్చి పని చేయక్కలే. వాటి మీద అటాచ్మెంట్ వద్దు మీకు. అక్షయ పాత్ర ఉంది పాండవుల దగ్గర, వనవాసం రారాజు దగ్గర లేదు అక్షయ పాత్ర. అంచేత మీ దగ్గర లేని అంటే ఏమీ ఉండదు, అసంభవం అది. క్లీనరీ సాధకుల దగ్గర లేని అనేది ఉండదు, ఉన్నట్టు అనిపించవచ్చు, ఒక భ్రాంతి కలగవచ్చు మీకు. ఆ భ్రాంతి వేరే విషయం. పాండవులు ఎక్కువ లేనితో జీవించారా? నిరంతరము ద్వేషము ఈర్ష్యతో జీవిస్తున్నటువంటి దుర్యోధనుడికి లేని ఉన్నదా అనేది మీరు ఆలోచించుకోవాలి. దాన్ని మనం ఏం చెప్పలేము. చాలా మందికి దుర్యోధనుడే సుఖంగా ఉన్నాడే అనిపిస్తుంది, మన బుద్ధి అలాంటిది కనుక. అందుకే దాన్ని దుర్బుద్ధి, దుర్యోధన బుద్ధి అని దాన్ని అర్థమైన దీవని పెట్టాడు. దాన్ని దాచండి మీరు సాధకులుగా. ఈర్ష్య కొంత మంచిది దుర్యోధనుడికి, అంతకంటే ఏమో రాత్రి పాప హాయిగానే బతికాడు. ఇందులోకి వస్తాం వాళ్ళు ఎలుకునేవాడు, ఇంకోటి ఏంటది హస్తనాపురం ఈయన ఎలుకునేవాడు, ఎంత హాయిగా ఉండేదో అసలు జీవితం. ఇంకా మొట్టమొదట ఆ వనవాస స్థితి. ఇది ఈ విద్యోగానికి టైం పడుతుంది, 12 ఏళ్ళు 14 ఏళ్ళు 16 ఏళ్ళు పడుతుంది. మనం 19 ఏళ్ళు ఉన్నాం ఆ స్థితిలో. 1980లో మొదలెట్టాం, ఇంకా చాలు వనవాసం. ఈ వనవాస స్థితి దాటిన తర్వాత భగవద్గీత పారాయణ చేసేటువంటి హక్కు లభిస్తుంది. ఆ భగవద్గీత యొక్క తాళించేది ఎలా ఉంటుందో లాస్ట్ క్లాస్ లో నేను చెప్పినా మన చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సంజీవుడు అర్జునుడు ఇది రెండు చాలా ప్రముఖమైనటువంటి సాధక స్థితి. అందుకే దీన్ని బుక్ ఆఫ్ లైఫ్ అంటాను. జీవితంలో ఉండేటువంటి పుస్తకము ప్రతి సాధకుడి జీవితంలో జరిగేటటువంటి సాధన. సంజీవ స్థితి మీదే, అర్జున స్థితి మీదే. భగవద్గీత యొక్క పొజిషనింగ్ అంటే ఆ భగవద్గీత నరేషన్, ఆ భగవద్గీత చెప్పబడినటువంటి స్థితి, 10 రోజులు యుద్ధం జరిగిపోయిన తర్వాత భగవద్గీత గురించి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. చాలా మందికి ఆ సంఘటన తెలియదేమో. భీష్ముడు చనిపోయినంత వరకు కూడా హోప్ ఉండేది ధృతరాష్ట్రుడికి. ఇంకొక భీష్ముడికి ఒక విశేషమైనటువంటి వరదానం ఉంది, ఇచ్చామృత్యు. ఇంకొక భీష్ముడు బతికినంత వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. యుద్ధం జరుగుతున్నంత వరకు గెలిపోవటమే ఎవరితో చెప్పలేం గ్యారంటీగా. భీష్ముడు పడిపోతే గ్యారంటీ అయిపోయింది, ఇంకా ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోతారు అని. సంజయుడు పాండవుల పక్షపాతిగా ఇద్దరు వెళ్ళాడు. పదో రోజు భీష్ముడు పడిపోయాడు అంటే ఆ చెప్పటంలో ఉద్దేశం ఏంటి, ఇప్పుడైనా యుద్ధం ఆపుతాడేమో అని. ఇది గ్యారంటీ అయిపోయింది కదా వాళ్ళు ఓడిపోతారని. ఈ బిరుద్ధ వేసిన ప్రశ్న ఏంటి ధృతరాష్ట్రుడు, కిమ కురియత సంజయ, సరేలే అదంతా బానే ఉంది, అసలు ఏం జరిగింది, ఏం జరిగిందో కూడా చెప్పడానికి రెడీ అవుతాడు. ఇంకేత ఏం జరిగింది అంటే అక్కడ విశ్వరూప దర్శనం చూపిస్తాడు. ఆ విశ్వరూప దర్శనంలో కూడా ఆ భీష్మునికి ద్రోణం కర్ణం తధాన్యానపి యోధ వీరా, ఈ నలుగురి మీదే కాన్ఫిడెన్స్ ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి, భీష్ముడు, ద్రోణుడు, జయధ్వజుడు, కర్ణుడు. విశ్వరూప దర్శనంలోనే చూపించేస్తాడు అక్కడ చచ్చిపోతాడు, అది చెప్పినా వింటాడేమో, ఇంకా ఆశ ఉంది కర్ణుడు వాళ్ళు ఉంటారేమో అని అది కూడా చెప్పుకొస్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ స్థితి ఏంటి అంటే, ఈనాడు మానవ జీవితంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మనపూరక చక్రాన్ని దాటివేసే స్థితిలో ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోండి, మూలాధార చక్రాన్ని మనం దాటివేశాం. భౌతిక శరీరంలో మనకి తెలియనటువంటి రహస్యం ఏం లేదు, డాక్టర్లకు తెలుసు గ్యారంటీగా. అందరు డాక్టర్లకి భౌతిక శరీరంలో జరిగేటటువంటి అన్నీ తెలుసు కదా. భౌతిక జగత్తులో కావలసినటువంటి పరిణామాలు మనం సృష్టించుకోగలం. మనమేం కనిపెట్టామంటే నేను కనిపెట్టలేము, అంటే ఈయన ఎలా ఉపయోగించుకోవచ్చు, రాజును ఎలా, ప్రపంచంలో ఉన్నటువంటి 92 రకాలైనటువంటి మూలకాలను మనం ఉపయోగించుకోవచ్చు. మూలాధారాన్ని దాటేశాం, ఆ విధంగా పృథ్వీతత్వాన్ని దాటేశాం. జలతత్వము కనిపిస్తూనే ఉంది కదా, జలతత్వాన్ని సముద్రాన్ని దాటగలుగుతున్నాం, నీళ్లను ఉపయోగించగలుగుతున్నాం, స్టీమ్ ఇంజిన్ అలా నీళ్లతో చేసేటటువంటి అనేక ప్రక్రియలు చేయగలుగుతున్నాం. ఇప్పుడు అగ్నిని ఉపయోగించుకుంటున్నాం. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, జలతత్వము తాగి అగ్నిలో ఉన్నాం మనం. ఆ అగ్ని విద్యే కుండలిని విద్య. ఇంకా సిగరెట్లు తాగే వాళ్ళందరూ అగ్ని విద్య ఉపాసకులు అనుకుంటారేమో, కాదు వాళ్ళు నెగిటివ్. ఈ గట్టుకు ఉపయోగించుకుని ముఖ్యంగా మా వాళ్ళు తయారు చేసిన వాళ్ళు, వేటపాలే వాళ్ళు, ఆరోగ్య సలవాళ్ళు నిజమైన అగ్ని విద్య ఉపాసకులు. ఇప్పుడే చెప్తున్నా, మన మధ్య కొంచెం అడ్వర్టైజ్మెంట్ ఉండాలి కదా. అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది వేదాలలో చెప్పబడి ఉంది. వేద విజ్ఞానం అంతా కూడా అగ్ని విద్యే. అందువల్లే మొట్టమొదటిదే అగ్ని నీలు పురోహితం స్టార్ట్ అవుతుంది ఋగ్వేదం. చాలా శ్లోకాలు ఉన్నాయి అగ్నికి సంబంధించినటువంటివి. ఆ అగ్నికి సంబంధించినటువంటి స్థితి సద్వయ స్థితి. సాధకుడు ఎప్పుడైతే మణిపూరక చక్రంలో ఉంటాడో, అగ్ని విద్యను దర్శనం చేసుకుంటాడో, అంటే ఎప్పుడైతే మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందో, అంటే అనాహత చక్రాన్ని అగ్ని చక్రంలోకి దింటారన్నమాట. మీరు హాస్యంగా నేను చెప్పడమే, అది ఫ్యాక్టే, దాన్ని మీరు గుర్తించటం లేదు, అది వేరే విషయం. అంచేత ఈ సందేహ స్థితి ఏం చేస్తుంది, మూలాధారం నుంచి స్వాధిష్టానంలోకి వెళ్తారు. సుషుమ్న నుంచి స్వాధిష్టానం దగ్గర ఒక విశేషమైనటువంటి నాడి ఉంది. ఆ నాడి నుంచి మీరు మణిపూరక చక్రంలోకి వెళ్తారు. ఆ రెండు నాడుల పేర్లు వజ్ర, చిత్ర. మూలాధారం నుంచి ఇంకాస్త పైకి వెళ్ళాలి అంటే బ్రహ్మ నాడి అని ఒక నాడి ఉంది. అక్కడ నుంచి పైకి వెళ్ళటానికి ముందు ఒక్కసారి సాధకుడికి, ఎందుకంటే అక్కడి నుంచి పైకి వాడు వెళ్తే ఇంకా వాయుస్థితిలో గడిపోతాడు. ఇంకా అగ్నిస్థితి నుంచి జలస్థితి, జలస్థితి నుంచి ద్రవస్థితిలో ఘనస్థితిలోకి రాలేడు వాడు. అంటే ఒక్కసారి అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూద్దాం, ఏమైందో, ఏం చేశానో, ఏదైనా లోటుపాట్లు అవి ఉన్నాయా లేదా అని. కిమ కురియత సంజయ అని మళ్ళా కింద దిగుతాడు. కానీ అది కూడా గుడ్డితనేగా, అంతవరకు వెళ్ళినవాడు మళ్ళా గుడ్డితనం ఏంటి. ఈ గుడ్డితనం ప్రతి గురువు యొక్క జీవిత చరిత్రలోనూ మీకు కనిపిస్తుంది. గురువులు గుడ్డివాళ్ళు అనుకోకండి, సాధనలో ఉన్నటువంటి ఇదొక స్టెప్. శ్రీరామ్ శర్మ ఆచార్య కావచ్చు, కబీర్ దాస్ కావచ్చు, వాళ్ళ గురువు వాళ్ళ దగ్గరికి రానంత వరకు వాళ్ళు కూడా గుడ్డిగానే జీవించారు. కానీ బాధ్యతారహితంగా వాళ్ళు జీవించలేదు. గుడ్డిగానే జీవించారు కానీ బాధ్యతారహితంగా జీవించారు. అది ఆ తేడా అర్థం చేసుకోండి. ఈ స్థితి మనం ఉన్నాం ఇప్పుడు. నిజంగా మనం గుడ్డిగానే ఉన్నాం, ఏం చేయాలో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎన్ని రకాలుగా మనం మాట్లాడుకున్నా అర్థం అవటం లేదు. కానీ బాధ్యతారహితంగా మీరు జీవించకుండా ఉంటే లైన్లో పడుకుతారు. ఫస్ట్ పాయింట్ అది. అంతట ఆ సంజయుని ఆ మణిపూరక చక్ర స్థితిలో వెళ్ళినటువంటి సాధకుడు అడుగుతాడు, నామక పాండవ శైవ కినుకురువత సంజయ. రెండు రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. నేను నా వాళ్ళు అనేటటువంటి మార్గము, గురువు యొక్క మార్గము. మీరు ఏ మార్గాన్ని ఎన్నుకుంటారు అనేటటువంటిది పాయింట్. నామక నా వాళ్ళ కోసం మీరు జీవిస్తారా? ఒకరు గాలి పెట్టారు, మళ్ళీ ఎన్ని జన్మలు పడుతుంది అతను. గురువు కోసం జీవిస్తారా? ఇదే నామక పాండవ శైవ కిమకురువత సంజయ. మరేం చేయాలి? మీరేం చేయకండి, మనం ఏం చేయలేము. మనకి నిజంగా అంత తెలిస్తే అసలు ఈ సాధన అది ఎందుకు? అంతటా ఏం చేయాలి? అచ్చుతుడి చేతిలో మీరు అది పగ్గాన్ని పెట్టేయండి. మీ జీవితాలో పగ్గాలు ఇంకా మీవి కావు. మీరు నిర్ణయించుకోకండి ఏం చేయాలో. మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేయాలో, మీ అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు ఇప్పించుకోవాలో, మీ రోగానికి మందులు ఎలా వేసుకోవాలో. మరి ప్రయత్నం మానేస్తాం, బాధ్యత మానే, గుడ్డిగానే చేతులు కాళ్ళు కొడుతూ ఉంటాం. కానీ మేసరి ఆల్వేజ్ రైట్. ఆ పగ్గాలు కళ్ళాలు నేను ముట్టుకోను. నేను నేర్చించిపోయి రథం మీద పడిపోతే పడిపోవచ్చు కాక, కానీ నేను పారిపోను, రథం నుంచి దిగను. నేను అలసిపోయి ఉండొచ్చు, దానికి ఏంటి, సాధకాని స్థితిలో ఉండొచ్చు, నిరసించిపోవచ్చు. నా శరీరం ఉండిపోతుంది, నేను బాణాలు వేయలేకపోతున్నాను, నా బాధ్యత నేను నెరవేర్చుకోలేకపోతున్నాను, కానీ పారిపోను. పారిపోకండి. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. మీరు చాలా కష్టాలు పడిపోతున్నారా? మీ కష్టాలు ఎంత, ఆ గురువు యొక్క అనుగ్రహం అలా ప్రసరించాలి. కానీ క్షణాల్లో మాయమవుతాం. మరి ఎందుకు మాయమవటం లేదు మాస్టర్? ఆ ప్రశ్న అడుగుతున్నారు కనుక మాయమవటం లేదు. ప్రశ్న అది మీరేం చేశారు అక్కడ చెప్తున్నారు కదా, మీరు ఎండకండి మరో అని ట్రిక్ అంతే అది. సైకిల్ తొక్కటం ఎలా అంటే ఏం చెప్పేది? ఎక్కడం తొక్కటం, పడ్డా మాస్టర్ మోకాలు చెప్పారు ఆచిపోయింది, ఏం పర్వాలేదు, మళ్ళా తొక్కండి, మళ్ళా పడతారు, మళ్ళా తొక్కండి, ఈసారి పడరు. అంతే కదా సైక్లింగ్ ప్రాసెస్, పడకుండా రాదు. కానీ వస్తుంది గ్యారంటీగా. అంతట ఆ టెక్నిక్ అర్థం చేసుకోండి. ఆ టెక్నిక్ ఏంటి? నా జీవితం నీకు అర్పించేశాను, నాకు గుడ్డిగా ధృతరాష్ట్ర స్థితిలో చేయగలిగేటువంటి పనులు చేస్తూ ఉంటా. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తా, దాన్ని సవరించే బాధ్యత కూడా మీదే. కానీ నాకు ఇష్టమైన పనులు చేసి మీరు సవరించు అని తప్పది. మీకు ఇష్టమైన పనులు దయచేసి చేయకండి, మీకు సుఖంగా అనిపించే పనులు దయచేసి చేయకండి. దానికి నేను 1971లో ఓ ఫార్ములా కనిపెట్టాను. ప్రపంచం లోకులందరూ ఏది కరెక్ట్ అంటారో అది తప్పు. అది సింపుల్ లాజిక్. అంతకంటే నేను ఇంకోనంటే ఆ ప్రపంచం అందరూ ఒకవైపు వెళ్తే నేను ఇంకోవైపు వెళ్తా. చాలా ఇప్పుడే కానీ తప్పు అవుతుంది అది. ఇప్పుడంటే ప్రపంచానికి నిజంగా ఏది కరెక్టో తెలిస్తే గురువులు అక్కర్లే మనకి. ఎందుకంటే దయచేసి ప్రపంచం ఏమంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు, బంధువర్గం ఏమంటుంది, అది కనుక మీకు లిట్మస్ టెస్ట్ అయితే ఖచ్చితంగా మీరు పడిపోతారు. గురువు ఏమంటున్నాడు, లోపల ఉన్నటువంటి ఆ నానం ఏమంటుంది, మనకు తెలియదు ఏమంటుందో, అది ఎలా నడిపిస్తే అలా నడుద్దాం. నేను ఏమంటుంది నానానికి సమర్పణ. అదే స్థితిలోనే నడవండి, చేయండి, నేను చేసుకునేయండి. నా యొక్క కళ్యాణం జగద్గురువు ఆ నైన వ్యాఖ్య తీసుకుంటాం.